ಹರಿಹಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಿನ ಸಭಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಪರಮೇಶ್ವರನ ಯೊಕ್ಕ ನಿರ್ಹೇತುಕಮೈನ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ವೀಕ್ಷಣಮಲ ಚೇತ మనం ప్రారంభించినటువంటి సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములు ఒక స్థాయికి చేరుకున్నాయి, ఒక ఒడ్డుకి చేరబోతున్నాయి. ఎందుచేత అంటే నిన్నటి రోజున సీతమ్మ తల్లి అగ్నిహోత్రమునందు ప్రవేశించి ఆ తల్లి తన నడువడి యందు ఏ విధమైనటువంటి దోషము లేదు అన్న విషయాన్ని అగ్నిహోత్రుని చేత నిర్ధారింపబడి మళ్ళీ బయటికి వచ్చింది. అయితే కొంచెం బహుశా సంపూర్ణ రామాయణాన్ని మీ అందరూ ఇంత పరమభక్తితో 40 రోజుల నుంచి విన్న కారణం అనుకుంటాను. నేను ఆ విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ ఎంత దాంట్లో దోషం లేదు అన్న విషయాన్ని నిర్ధారించడానికి శతవిధా ప్రయత్నం చేసినప్పటికీ ఇంటికొచ్చినటువంటి ఫోన్లు బట్టే నాకు తెలిసిపోయింది. ఇవాళ పొద్దున్న కూడా ఇంటికి ఫోన్లు. ఏమని అంటే, మాకు అది జీర్ణం కాలేదు, రాముడంత మాట అంటాడా సీతమ్మని. అది బహుశా మీ అందరికీ ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి తత్పరత అని నేను అనుకుంటున్నాను. అందుకని ఏమన్నారంటే, అందరూ మీరు దాన్ని మళ్ళీ ఇవాళ వివరణ చెయ్యవలసిందే. అమ్మవారు అగ్నిహోత్రంలో ప్రవేశించడానికి ముందు రాముడు సీతమ్మతో, నువ్వు లక్ష్మణుడి దగ్గరే కానీ, భరత శత్రుఘ్నుల దగ్గరే కానీ, సుగ్రీవ విభీషణుల దగ్గర కానీ నీకెవరిష్టమైతే వారి దగ్గర నువ్వు ఉండవచ్చు, లేదా దశ దిశలలో ఎక్కడికైనా నువ్వు వెళ్ళవచ్చు. నిన్ను మాత్రం నేను స్వీకరించాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే చారిత్రమునందు మత్స వచ్చింది కనుక, ఇంతకాలము నుండి రాక్షసుడి గృహంలో ఉండి వచ్చిన దానవు కనుక, అపారమైనటువంటి సౌందర్య రాశివి కనుక, తీసుకెళ్ళినటువంటి వాడు విశేషమైనటువంటి కామము కలిగిన వాడు కనుక, అటువంటి వాడు నిన్ను తీసుకెళ్లి లంకలో 10 నెలల పాటు ఉంచితే నీ చారిత్రము సంపూర్ణముగా పరిశుద్ధముగా ఉన్నది అని నమ్మడం విషయంలో కొంత శంక ఏర్పడుతోంది. అందుచేత నేను నిన్ను స్వీకరించలేను అని రాముడు అన్నాడా అంత మాట? వేరొకరన్నారు, రాముడు అగ్నిహోత్ర ప్రవేశం చెయ్యమన్నాడా? సీతమ్మ తనంత తాను అగ్నిహోత్ర ప్రవేశం చేసిందా? బహుశా నేను అనుకుంటున్నాను, గత 40 రోజుల్లో నేను రామాయణం చెప్పిన దాంట్లో ఇన్ని అనుమానాలు, ఇంత వ్యగ్రత ఏ ఒక్క విషయంలోనూ కలగలేదు. అది అంత భావనా వ్యగ్రతను అందరూ పొందేశారు అంటే నాకు అనిపించింది, ఖచ్చితంగా అందరూ సీతమ్మ తల్లి పాదముల పట్ల ఎంత భక్తితో ఉన్నారో అది రాముడే అన్నా వాళ్ళు అంగీకరించలేకపోయారు. మేము ఒప్పుకోవట్లేదండి అంటున్నారు రాముడు. ఇప్పుడు ప్రతాయుగంలో అంటే దాన్ని, ఇప్పుడు దాన్ని నేను మార్చలేను కదా, కానీ అక్కడ మీకు ఒక్కసారి మళ్ళీ దాని గురించి నేను వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు దాని మీద గట్టిగా పట్టుపట్టి ఉన్నారు కనుక. సీతమ్మ తల్లితో రాముడు నిజంగా ఆ మాట అన్నాడా అన్నది నన్ను ఫోన్లలోనూ వాటిల్లో అడిగినటువంటి మొదటి ప్రశ్న. అందుచేత ఆ విషయాన్ని ఒక్కసారి, ఇది ప్రవ్యాహృతం భద్రే మయైతత్కృత బుద్ధిన లక్ష్మణే భరతే వాత్వం కురుబుద్ధిం యథాసుఖం సుగ్రీవే వానరేంద్రే వా రాక్షసేంద్రే విభీషణే నివేశయ మనస్సీతే యథావా సుఖమాత్మనః నహిత్వాం రావణో దృష్ట్వా దివ్యరూపాం మనోరమాం అర్షయేత చిరం సీతే స్వగృహే పరివర్తిని. రామచంద్రమూర్తి ఆ మాట అన్నారు. కానీ ఆ మాట అనే ముందు మీరు ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రాముడు అన్నాడా నిన్న నేను కొంచెం కఠినమైన ఒక మాట కూడా అన్నాను. మనం ఏమీ నోళ్లు సాగ తీసుకోక్కర్లేదు ఆ విషయంలో. రాముడు ఆ మాట అనే ముందు ఎంత దైన్యాన్ని పొందాడో, మనస్సు ఎంత కష్టపడిందో ఆ రోజున. సీతమ్మ తల్లి మీద రామచంద్రమూర్తికి ప్రేమ లేకపోతే ఎన్ని సందర్భాల్లో ఏడ్చాడైన సీతమ్మ కోసం. మీకు ఎన్నో సందర్భాల్లో రాముడు పొందిన శోకం గురించి చెప్తూ నేను అనేక మాటలు ఒక మాట చెప్పి ఉన్నాను. రాముడు కేవలం స్త్రీ సుఖం కోసం ఏడ్చినవాడు కాడు. స్త్రీ సుఖం కోసమే రాముడు ఏడిస్తే ఆయన క్షత్రియుడు, రాజకుమారుడు. ఆయన దక్షిణ నాయకుడు అయితే అడిగేవాళ్ళు ఎవరు ఉండరు, అడ్డు పెట్టేవాళ్ళు ఉండరు. ఎందుచేత అంటే తండ్రి దశరథ మహారాజు గారు దక్షిణ నాయకుడు, అనేక మంది భార్యలు ఉన్నవాడు. మీరు విన్నారు, ముగ్గురు పత్నులు కౌసల్య సుమిత్ర కైకేయి పాయసం పంచుకున్న వాళ్లే ఉన్నారు. అది కాక ఆ రోజున తన భార్యలందరినీ తీసుకురమ్మని దశరథ మహారాజు గారు ఆదేశించిన రోజున వచ్చినటువంటి పత్నుల సంఖ్య 300 పైచిలుకుంది. రాముడు వేరొక స్త్రీని పరిగ్రహిస్తే ఎవరు అడ్డుకుంటారు, ఎవరు కాదంటారు. కానీ రాముని యొక్క సౌశీల్యములో ఉన్న గొప్పతనం ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. ఉత్తర రామాయణంలో సీతమ్మ తల్లిని విడిచిపెట్టినప్పుడు ఆయన యజ్ఞం చెయ్యవలసి వస్తే సీతమ్మ తల్లి యొక్క బంగారు మూర్తిని పెట్టుకున్నాడు తప్ప అన్యస్త్రీని ఆయన పరిగ్రహించలేదు. రామునికి సీతమ్మ తల్లి యందు ఎన్నడూ అన్యభావం లేదు. ఆవిడ యొక్క నడువడి యందు ఎప్పుడూ ఆయనకి దోషం ఆపాదించలేదు. అందుకే మహానుభావుడు ఒక మాట చెప్పుకున్నాడు, సీత నువ్వు దీపశిఖవి, నా కంటికి జబ్బు వచ్చింది సీత, అందుకని కంటి జబ్బు ఉన్నవాడు దీపాన్ని చూడలేనట్టు ఇవాళ నేను నిన్ను చూడలేకపోతున్నాను అన్నాడు. దీపశిఖకి దోషం ఉండదు. దీపంలో ఒక పురుగు వెళ్ళి పడుతుంది, కాలిపోతుంది. అందులోకి వెళ్ళి ఒక పురుగు కాలింది కనుక దీపానికి ఉన్నటువంటి జ్యోతి అపవిత్రతని పొందింది అని మీరు అనగలరా? అనలేరు. ఒక పసిపిల్లవాడు తెలియక దీపంలో వేలు పెడతాడు, దీపం ఆ వేళ్ళు కాలుతాయి. పిల్లవాడి వేళ్ళు కాల్చిన క్రౌర్యముతో కూడిన అగ్నిహోత్రము అని మీరు దీపశిఖకి పేరు పెట్టగలరా? పెట్టలేరు. కటిక చీకటిలో దీపశిఖ వెలిగింది, మీకు వెలుతురు వచ్చింది, ఈ దీపశిఖ ఉపకారం చేసేదే అని మీరు అనగలరా? అనలేరు. దానికి వేటితోనూ సంబంధం లేదు, భాష, అది భాషిస్తుంది అంతే, అదే దాని ప్రయోజనం. సీత నువ్వు కూడా అంతే. నాకు తెలుసు, రావణుడు నిన్ను ముట్టుకున్నందుకు రావణుడు కాలిపోయాడు తప్ప నీకు ఏ విధమైనటువంటి దోషమూ లేదు. నీ పరిస్థితి నాకు తెలుసు, కానీ రాముడు ఎన్నడూ మీకు చెప్పాను నరుడిగా ప్రవర్తించాడు. నరుడిగా ప్రవర్తించిన వాడు ఇక్కడ దాటితే అయోధ్య వెళ్ళిపోతాడు, అయోధ్య వెళ్ళిపోతే భరతుడు పట్టాభిషేకానికి పట్టుబడతాడు, సింహాసనం మీద కూర్చోవాలి. సింహాసనం మీద కూర్చోగానే అందరూ రాముడి లాంటి నడుబడి ఉన్నవాళ్ళు ఉండరు ప్రపంచంలో. అందరికీ తొందరగా తేలికగా దొరికేటటువంటి చేతకాని విషయం ఏమిటంటే రాముడి మీద బురద చల్లడం. అందుకని రాముడి మీద బురద చల్లనేని వాడు రాముడి మనస్సుతో సమానమైన సీతమ్మ మీద, సమానమేమి, రాముని మనస్సే అయిన సీతమ్మ మీద లోకకంటకురైన రావణాసురుడి యొక్క ప్రమదావనంలో 10 పాటు ఉన్నటువంటి ఈ సీతమ్మని ఏలుకున్న విర్రిరాముడు అంటుంది రేపొద్దున్న లోకం. అందుకని సీత నా మనస్సు క్లేశం కలుగుతోందన్నాడు. రాజారాముడై తాను కూర్చున్నప్పుడు మూర్ధాభిషిక్తుడయ్యే ముందు పక్కన పట్టమహిషి కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఆవిడ్ని నింద చేస్తే అది తన నింద చేయడం కాదా? అందుకని తన భార్య యొక్క శీలమేమిటో ఇవాళ ప్రపంచానికి తెలియాలి. అది ప్రపంచంలో ఒక తెలివి మాలిన వాడు అన్న తర్వాత సీతమ్మ అగ్నిప్రవేశం చేస్తే దానికి గొప్పతనం ఉండదు. ఎవడో ఒక చేతకాని వాడంటే సీతమ్మ తల్లి ప్రవేశం చేయడం ఏమిటి? లోకమంతటి తరపున లోకమేమంటుందో దాన్ని తన అనవలసి వచ్చింది. తన భార్య ఎందు నమ్మకం ఉన్నా కూడా సీత నిన్ను నేను అలా అనవలసి వస్తోంది. అందుకని భూమి వంక చూశాడు మహానుభావుడు, నువ్వు భూమి చెవి, భూమికి ఎంత ఓర్పో సీత నీకంత ఓర్పు, అంత ఓర్పు కలిగిన నా ఇల్లాలిని నేను ఇవాళ ఇన్ని మాటలు అనవలసి వస్తోంది. ఇందువల్ల నేను నరుడిగా అవతారాన్ని స్వీకరించబట్టి ఇంత క్లేశాన్ని పొందుతున్నాను. రాముడు పడిన అనుమానం గుర్తినే పోలేదు. ఇంత కష్టపడ్డారు సీతమ్మ తల్లి, రాముడు అగ్నిప్రవేశం చెయ్యమని సీతమ్మని ఎన్నడూ కోరలేదు. తనంత తానుగా తన నడువడిని నిరూపించుకుంటుందని తెలుసు రాముడికి. అందుకే సీతమ్మ తల్లి భావనా వ్యగ్రతని పొంది ఉంటే మరణించి ఉండేది. ఆ తల్లి మరణించాలనుకుంటే అగ్నిప్రవేశమే చెయ్యక్కర్లేదు. కానీ ఆ తల్లికి కూడా రాముడి మనస్సు తెలిసి ఇది గొప్పతనం. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అన్నారు హనుమ. ఈ తల్లి మనస్సు ఆయన దగ్గరుంది, ఆయన మనస్సు ఈవిడి దగ్గరుంది. ఆయన ఏమనుకుంటున్నారో ఈవిడికి తెలుసు, ఈవిడేమనుకుంటోందో ఆయనకి తెలుసు. అందుకే ఈ మాట చెప్పగానే సీతమ్మకు అర్థమైంది, నా మీద లోకం రేపు నింద వేస్తుంది అని రాముడు నన్ను నిందిస్తే రాముడు తట్టుకోలేడు. అందుకని నన్ను తాను నిందించి నా శీల పరీక్షని కోరుతున్నాడు లోకానికి భాషించాలని అని అగ్నిలో ప్రవేశిస్తూ ఒక మాట అంది. ఇందులో ప్రవేశించగానే నా ప్రాణములు ఉడిగిపోవుగాక అని ఆవిడ అనలేదు, నా శీలము నిరూపింపబడు కాక అంది.
అందుచేతనే ఆ తల్లి ఒక్కసారి ఆ అగ్నిలో ప్రవేశేటప్పుడు యథామే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్ తథా లోకస్య సాక్షీమాం సర్వత పాతుపావకాం అగ్నిహోత్రమును రక్షించుగాక. ఎప్పుడు నా శీలము సర్వకాలములయందు నా నడువడి నా మనస్సు నా స్మరణ నా బుద్ధి రామపాదములయందే ఉన్నదైతే నేను ఏ పాపము చేయనిదాననైతే అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక. ఆవిడ మరణించడానికి చితిలోకి ప్రవేశించలేదు. మనం పొందక్కర్లేదు కోపం. మనందరి తరపున ఆ రోజున హనుమ లక్ష్మణుడు పొందేశారు. అంత రామబంట్లు వాళ్లే పొందారు కోపం ఆ రోజున. అంటే మనం పొందకపోతే భక్తిలో మనకి తేడా ఉన్నట్టు. అందుచేత మనం పొందడం సహజం. కానీ ఆ ఘట్టం అటువంటిది. రాముని యొక్క సౌశీల్యం అటువంటిది. రాజారాముడిగా కూర్చోవాలంటే అర్హతని నిరూపించి చూపిస్తున్నాడు ఆయన. రాముడు సామాన్యమైన మానవుడు కాడు, పరమధర్మాత్ముడు. అడుగు తీసి అడుగేస్తే ధర్మానికి నిలబడిపోతాడు మహానుభావుడు. అందుకని సీతమ్మంది కర్మణ మనసా వాచ యథానాతి చరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతు పావక ఆదిత్యో భగవాన్ వాయుర్ దిశశ్చంద్రస్తథైవ చ అహశ్చాపి తథా సంధే రాత్రిశ్చ పృథివీ తథా యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం. నా యొక్క చరిత్రమునకు నా యొక్క నడువడికి భూమి సాక్షి, దిక్పాలకురు అష్టదిక్పాలకురు సాక్షి, సూర్యుడు చంద్రుడు వాయువు అగ్ని ఆకాశము ఇవన్నీ సాక్షి. వీటన్నింటి సాక్ష్యాన్ని పెట్టుకుని నేను ఏ ఒక్క క్షణం కూడా నా మనస్సు రాముడి పాదములు విడువనిదే నిజమైతే అగ్నిహోత్రము నన్ను రక్షించుగాక. ప్రకృతికి విరుద్ధమైనటువంటి ప్రతిజ్ఞ చేసింది. అగ్నిలో పడితే అది పరమ పవిత్రమైనటువంటి ఎంత పవిత్ర పదార్థం కానివ్వండి కాలిపోవలసిందే. కానీ ఇవాళ ప్రకృతికి వ్యతిరిక్తమైన విషయాన్ని అడిగింది ఆవిడ. నేను అటువంటి దాననైతే నువ్వు నన్ను కాల్చకుందువుగాక అంది. కాల్చకుండా వదిలేశాడు అగ్నిహోత్రుడు. అంటే సీతమ్మ పాతివ్రత్యం ఎటువంటిదో నిరూపించి బయటికి వస్తే రామచంద్రమూర్తి అన్నారు, అగ్నిహోత్రుడు తీసుకొచ్చి ఇంకెప్పుడూ శంకించకు అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను సీతమ్మని శంకించానా? సీతమ్మకి తెలియదా నాకు తెలియదా? అమ్మ చారిత్రం ఎటువంటిదో నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడూ సీతమ్మని శంకించలేదు. భర్త శంకించినవాడో కాడో సీతమ్మకి తెలుసు. అనన్య హృదయం భక్తాం మచ్చిత్త పరివర్తిని అహమప్య వగచ్చామి మైథిలీం జనకాత్మజాం ప్రత్యయార్థంతు లోకానాం త్రయాణం సత్య సంశ్రయః ఉపేక్ష చాపి వైదేహీం ప్రవిశంతీం హుతాశనం. ఎంత గొప్ప మాట మాట్లాడాడో చూడండి. నా కడుపు ఉడిగిపోయింది, నా మనస్సు కదిలిపోయింది. నా భార్య సీతమ్మ తన శీలాన్ని నిరూపించుకునేటప్పుడు అగ్నిలో ప్రవేశిస్తుంటే, కానీ నేను ఉపేక్ష చాహి వైధీం హీం, నా భార్య అగ్నిలో ప్రవేశిస్తుంటే నేను ఉపేక్షించాను. ఎందుకు ఉపేక్షించానో తెలుసా? లోకం దిక్కుమాలినది, అన్నిటికన్నా తేలికగా దొరికేది నోరు. వాచాలత్వం ఉంది కదా అని ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు రేపు పొద్దున్న. అందుకని ప్రత్యయార్థంతు లోకానాం, లోకము నమ్మడం కోసం నేను అగ్నిలో ప్రవేశిస్తుంటే ఊరుకున్నాను. ఎంత కష్టపడ్డానో తెలుసా? నాకు నమ్మకం లేదా? రాముడు అసత్యం ఆడతాడా? రామో దీర్ణాభిభాషతే, ఆయనకి రెండో మాట తెలియదు, అబద్ధం చెప్పడం తెలియదు ఆయనకి. అటువంటి వాడు అసత్యం పలుకుతాడా? నాకు సీతమ్మ మీద ఎప్పుడూ అపనమ్మకం లేదు, కానీ లోకము నమ్మాలి. ఎందుకని పట్టాభిషేకం చేసుకుంటున్నాను కాబట్టి. రేపు అయోధ్య విడితే పట్టాభిషేకం జరుగుతుంది, జరిగితే పక్కన కూర్చుంటుంది పటమహిషి. లోకం నిందించకూడదు, అందుకని అగ్నిలో ప్రవేశిస్తుంటే నేను ఊరుకున్నాను. అయితే ఏమండి ఇంత కష్టం? రాముడు ఇంత అనుమానపడ్డాడు. ఎవరన్నా అంటారేమో అని అన్నాడా లేదా? ఇంత చేసినా కూడా ఇంత అగ్ని ప్రవేశం చేసింది, ఇంత శీలాన్ని తల్లి నిరూపించుకుని బయటికి వచ్చింది. రామచంద్రమూర్తితో కలిసి ఆనందంగా ఉంటే ఒక దుష్టాత్ముడు ఒకడన్నాడా లేదా? వాడు దుష్టాత్ముడు అనక్కర్లేదు. ఇన్ని జరిగాయని వాల్మీకి రామాయణంలో విన్న తర్వాత కూడా తన భార్య మీద అపనమ్మకంతో అగ్నిప్రవేశం చేయించిన వాడు రాముడన్నవాడికి రామాయణానికి వారసుండని చెప్పుకునే అర్హత ఉంటుందా? రాముడు అన్నాడా ప్రవేశించమని? సీతమ్మ తల్లింది. ఆవిడ ఒక మాట చెప్పింది లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ నువ్వు ఆ చితిని సిద్ధం చెయ్యవయ్యా, సిద్ధం చేస్తే నేను చితిలో ప్రవేశిస్తున్నాను అంది. ఎందుకని? తన శీలాన్ని తాను నిరూపించుకోవడం కోసం. ఎక్కడి వరకు ఆవిడ మీద నింద వెళ్ళిందో తెలుసా అండి మీకు? ఇంత శీల పరీక్ష చేస్తే ఆ తల్లి తన శీలాన్ని నిరూపించుకుంటే త్రేతాయుగంతో ఆపలేదు ఈ నింద. ఈ వాచాలత్వం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ద్వాపర యుగంలో ఇదే రాముడు కృష్ణ భగవానుడై వచ్చాడు. ఏ ఒక దురాత్ముడైనటువంటి రజకుడు సీతమ్మ తల్లి రాముడి నుంచి వియోగం పొందడానికి కారణమయ్యాడో వాడు మళ్ళీ చాకలివాడిగానే కంసుడి దగ్గర పుట్టాడు. పుడితే దశమస్కందంలో కృష్ణ భగవానుడు కంసుడి యొక్క రాజ్యానికి మధురానగరానికి వచ్చారు. వస్తే వీడు పట్టుబట్టలు పట్టుకుని వెడుతున్నాడు కంసుడి బట్టలు ఉతికి. నాకు రెండు పట్టుబట్టలు ఇవ్వయా అన్నారు. పరమాత్మ ఎప్పుడూ కూడా అవతలవాడి పాపాన్ని ఎలాగో అలా తీసేద్దామని చూస్తారు. ఒక పట్టు అందరూ కృష్ణుణ్ణి చూసి పొంగిపోతున్నారు. అబ్బా ఏమి స్వరూపం, ఏమి స్వరూపం, త్రిజగన్మోహన నీలకంతితను బుద్ధీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం బై విజృంభింప విజయించేరుడు వన్యకాడుమది నావేశించు నెల్లప్పుడున్నంటాడు భీష్ముడు. అటువంటి స్వరూపం, అటువంటి స్వరూపాన్ని చూసి అందరూ మొక్కుతుంటే రాముడు కృష్ణుడు తనంత తానుగా అడిగాడు, ఒక పట్టుబట్టి పోయన్నాడు. గత జన్మలో సీతమ్మ తల్లి విడిపోవడానికి కారణంగా పలికిన దురాత్ముడు వీడు, ఓ పట్టుబట్టిస్తే వీడి పాపం తీసేద్దాం అనుకున్నాడు. వాడన్నాడు, ఎట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకు ఇయ్యంబాడియే పయోఘృతది క్షీరంబులన్ మిక్కి ఇట్లాడంజనుగాక గొల్లలకు మీకి భంగినో రాడెడిన్ కథా ప్రాణంబులు కోలుపోయదు సుమీ కంసోద్ధతిన్ బలక. ఎరా పాలు పెరుగు వెన్న తాగి ఒళ్ళు బలిసిందిరా నీకు, కంసుడి పట్టుబట్ట నీకు కావలసి వచ్చిందా? ఈ మాట కంసుడికి చెప్పానంటే నీ ఒళ్ళు విరిచేస్తాడేమనుకుంటున్నావో? ఆహా ఇంతోటి వెర్రి గొల్లాడివి, నీకో పట్టుపంచ కావాలా? ఆయన అడిగింది ఓ పట్టుబట్టి ఇస్తావేమిటో అని అడిగారు. ఇన్ని మాటలు అవసరమా? ఇది ఎప్పటి నుంచి ఉండిపోయిందో తెలుసా అండి. ఆ పుర్రికి లక్షణం గత జన్మ రాముడుగా ఉన్నప్పుడు ఉన్న చాకలి వాడు. ద్వాపర యుగం వచ్చింది, ఆ పుర్రికి పిచ్చి పిచ్చి పేలా పనులు పోలేదు. బలరా అప్పుడు లక్ష్మణమూర్తిగా సహించాడు ఆయన, రాజారాముడిగా కూర్చోవాలి కనుక. ఇప్పుడు బలరాముడిగా ఉన్నాడు. అన్నాడు, అన్నయ్య ఈ పుర్రె మారలేదు, దాన్ని చితక్కొట్టన తమ్ముడు అన్నాడు. ఒక్క గుద్దు గుద్దారు కృష్ణ పరమాత్మ, భిన్నమై చూర్ణమై పడిపోయింది ఆ పుర్రె. అందుకని అంత తొందరగా పోయే అలవాటు కాదు వాచాలత్వం అంటే. రామచంద్రమూర్తి ఈ పరీక్షకి సీతమ్మ తల్లిని ఎంత కష్టపడితే ప్రవేశపెట్టారు, అంత జరిగితేనే దిక్కుమాలిన లోకం అమ్మ మీద వేలు చూపించిందే. రామచంద్రమూర్తికి నమ్మకం ఉంది కదా అని సీతమ్మ తల్లిని స్వీకరించుంటే ఎన్ని కారుకూతలు కూసేదో, రామాయణం మీద ఎన్ని ఎంగిలి వ్యాఖ్యలు చేసి ఉండేదో. అది పడకూడదని రామాయణాన్ని అగ్నిస్వరూపంగా ఉంచాలని, మృతభాండంగా ఉంచాలని, రాజారాముడిగా కూర్చున్న తన మీద ఒకరు వేలెత్తి చూపకూడదని రామచంద్రమూర్తి అంత క్లేశానికి గురై అగ్ని పరీక్షకి అంగీకరించారు. తప్ప మహానుభావుడికి ఆయనకి సీతమ్మ మీద కోపం ఉండి కాదు. మనం కూడా వ్యగ్రత కలిగితే ఒక మాట అంటాం, ఏమంటాం, నాకు చాలా అసహ్యంగా ఉంది, పోతే నీ పుట్టింటికి పో, లేకపోతే మీ అన్న ఇంటికి పో అంటాం. అలా ఎలా అంటామో రాముడు కూడా అలాగే అన్నాడు. ఉంటే నువ్వు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపో, నీ ఇష్టం, నీకు ఎవరి ఇష్టమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపో, భరతుడి దగ్గరికి వెళ్ళిపో, శత్రుఘ్నుడి దగ్గరికి వెళ్ళిపో, ఇవన్నీ ఎవరు అనవలసిన మాటలు, రేపు లోకం అంటుంది. అలా అనకూడదు. ఇంకా అంతకన్నా కఠినంగా ఇవ్వాలి నాకు మాట్లాడబు ధైర్యలేదు. నిన్ననే నేను ఒక మాట అనవలసి వచ్చింది దాని గురించి, ఇంకా 10 మాటలు నేను అన్నాను. అందుకని ఈ మాటలు లోకం అనకూడదు అని అందరి తరపున ఆ పాపం తలనెత్తి మీద పెట్టుకుని, అందుకే ఒక మాట అన్నారు, భర్తని కనుక నా పక్కన సీతమ్మ ఉండగా చూసినా దోషం లేదన్నారు. ఆయన పక్కనుండగా భర్తగా ఆయనే ఆ పరీక్ష పెడితే ఆవిడ శీలాన్ని భాసింపచేసి నింద రాకుండా చూస్తున్నాడు కాబట్టి అది భర్తకి దోషం కాదు, భార్యకి దోషం కాదు. అందుకని ఆ కష్టాన్ని తలనెత్తికెత్తుకున్నాడు రాముడు. ఇది రాముడంటే. ఇప్పుడు చెప్పండి, నిజంగా రాముడు అలా అనుమాన పడినవాడైతే సీతమ్మ రామాయణంలో ఎక్కడో అక్కడ దెప్పి ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు నా మీద ఒకనాడు అనుమాన పడ్డావు, నా తర్వాత ఎప్పుడైనా సీతారాముల దాంపత్య జీవితంలో మీరు అటువంటి సంఘటన కానీ అనుమానం కానీ మీరు చూశారా? ఇంకా మళ్ళీ ఇంత జరిగినా పోనటువంటి దురలవాటు లోకానికి ఉంది తప్ప సీతారాములకు లేదు. అందుకని నేను అనుకుంటున్నాను మీకు ఈ విషయంలో మీకు ఏర్పడిన అనుమానాన్ని తొలగించగలిగాను అని నేను అనుకుంటున్నాను. రాముడు ఏ విధంగానూ కూడా ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించిన వాడు కాదు. ఇంతకన్నా దాని మీద ఓ విశేషంగా ఆలోచించేసి మీరు నేను తీర్పు చెప్పడానికి జడ్జి గారి ప్లేస్లో కూర్చోవలసిన అవసరం లేదు. ఎవరు చెప్పాలో ఆ అగ్నిహోత్రుడు చెప్పాడు, దేవతలు చెప్పారు, రాముడు చెప్పాడు, సీతమ్మ అంగీకరించింది. ఇంతకన్నా తల అనవసరంగా బాదుకుని దాని గురించి జుత్తు పీకేసుకుంటే ద్వాపర యుగం వరకు జుత్తు పీక్కున్నటువంటి సాకలి వాడి స్థితి వస్తుంది. అందుకని రాముడు అనుసరించిన ధర్మం గురించి ఆలోచిస్తే చాలు, అంతకన్నా జుత్తు పీక్కోక్కర్లేదు ఆ విషయంలో. అందుచేత ఈ సంఘటన జరిగిన తరువాత సీతమ్మ తల్లి పరమ ఆనందాన్ని పొందింది. సీతారాములిద్దరూ సంతోషించారు. సంతోషించిన తరువాత అక్కడ మహాదేవుడు పరమశివుడు మిగిలినటువంటి దేవతలందరితో పాటుగా వారు కూడా విజయం చేశారు. ఏతచ్చుత్వా శుభం వాక్యం రాఘవేణ సుభాషితం ఇదం శుభతరం వాక్యం వ్యజహార మహేశ్వరః. పరమశివుడు రామచంద్రమూర్తిని చూసి ఒక మాట అన్నారు, నాయన రామ, ఇది రామాయణం అంటే మనం గమనించవలసింది. ఇది ఇంతమంది దేవతలు వచ్చి నువ్వు శ్రీ మహావిష్ణువయ్యా అన్నారు. అయ్యయ్యో అలా అంటారేంటి, నేను మనుషమ్మన్యే, నేను మనుష్యుణ్ణయ్యా, నేను దశరథ మహారాజు గారి కొడుకును అన్నాడు రాముడిగా. అందుకని మహాదేవుడు అన్నారు. అందుకే పరమశివుణ్ణి. పరమశివుడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. అందుకే శివానుగ్రహం ఉంటేనే జ్ఞానం కలుగుతుంది, శివానుగ్రహం లేకపోతే జ్ఞానం కలగదు. భాగవతం విష్ణు కథ చెప్పాలంటే అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని ఆ రోజున దుర్గమ్మని స్తోత్రం చేసి వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవ కేలికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికి అని మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహళికి అని శివుణ్ణి ప్రార్థన చేస్తే ఆ జ్ఞానంతో దశ భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగారు పోతన గారు. అందుచేత ఆ శంకరుడు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయం శంకరుడికి తెలియాలి, శంకరుడి హృదయం శివుడికి తెలియాలి. ఎందుకనంటే వాళ్ళు రెండు కాదు కనుక. అందుకని ఆయన అన్నారు, అశ్వాస్య భరతం దీనం కౌసల్యాంచ యశస్వినీం కైకేయీంచ సుమిత్రాంచ దృష్ట్వా లక్ష్మణమాతరం ప్రాప్య రాజ్యం అయోధ్యాయాం నందయిత్వా సుహృజ్జనం ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబల ఇష్ట్వా తురగమేధేన ప్రాప్య చానుత్తమం యశః బ్రాహ్మణేభ్యో ధనం దత్వా త్రిదివం గంతుమర్హసి ఏష రాజా విమానస్థః పితా దశరథస్తమ కాకస్థమానుషే లోకే గురుస్తమ మహాయశాః. నాకనిపిస్తుంది పరమశివుడు రామచంద్రమూర్తిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఈ సమస్త జగత్తును ఉద్దేశించి చెప్పారు. ఎందుకని అంటే ఆయన నరుడిగా ఉంటానన్నారు రాముడు. నరుడిగా అంటే మనుష్యుడిగా ఉన్న వాళ్ళందరూ ఏం చెయ్యాలో చెప్పేశారు. ఇక్కడ ఏది చెయ్యాలట, అశ్వాస్య భరతం దీనం, నీ తమ్ముడు భరతుడు దీనుడై నీతో పాటుగా అక్కడ జటావల్కములు కట్టుకుని ఉన్నాడు, ఆయన్ని ఓదార్చు. తన అన్నదమ్ముల పట్ల అంత ప్రీతితో ప్రేమతో ప్రవర్తించాలి. కౌసల్యాంచ యశస్విని, నీ తల్లి కౌసల్యాదే ఉంది, ఆవిడ్ని ఊరడించు. కైకేయీంచ సుమిత్రాంచ, కైకేయి సుమిత్ర వాళ్ళిద్దరూ కూడా నీ తల్లులు, వారికి నమస్కరించు. దృష్ట్వా లక్ష్మణమాతరం, ఆ లక్ష్మణుణ్ణి ఊరడించు. ప్రాప్య రాజ్యం అయోధ్యాయాం నందయిత్వా సుహృజ్జనం ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబల. ఇక్ష్వాకు వంశీయులు ఇంతకాలం నుంచి పరంపరాగతంగా పరిపాలిస్తున్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నువ్వు పరిపాలించు. పరిపాలించి నందయిత్వా సుహృజ్జనం, నీవారైనటువంటి వారిని సంతోషపెట్టు. ఎలా అంటే ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబలః, ఏ వంశములో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు. అంటే పితృరుణం ఎప్పుడు తీరుతుంది? పితృరుణం తీరాలి అంటే తాను వివాహం చేసుకుని కొడుకుని కనాలి, లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, ఇద్దరు నశించిపోతారు. అలా వివాహం చేసుకోనందుకు వీడు భ్రష్టుడైపోతాడు. వీడు భ్రష్టుడవడం కాదు, పితృదేవతల్ని ఏం చేస్తారంటే వీడు పెళ్లి చేసుకోలేదు కనుక తిరగేసి కట్టేస్తారు చెట్లకి. ఇది దేవీ భాగవతంలో మహానుభావుడు ఆయన ఆయన ఎవరు మనం ఇప్పటికీ కూడా పాము వస్తుంటే మంత్రం చెప్తామే జరత్కారు, జరత్కారు యొక్క ఉపాఖ్యానంలో చెప్తారు. అందుకని ఆ పితృదేవతల్ని తిరగేసి కట్టేస్తారు, తలల కిందకి కాళ్ళు పైకి, కోళ్ళని పట్టుకుపోతుంటారే బళ్ళకి కట్టి అలా కట్టేస్తారు. అందుకని పుట్టినటువంటి ప్రతివాడు వివాహం చేసుకుని వంశాన్ని వృద్ధి చెయ్యాలి. అదే మాట నలుడిగా ఉంటానన్నాడు కనుక రాముడికి కూడా పరమశివుడు అదే చెప్పారు. ఇష్టాతురగమీధేన ప్రాప్యచానుత్తమం యశః బ్రాహ్మణేభ్యోదనం దత్వా త్రిదివం గంతుమర్హసి. నాయన అశ్వమేధాది యాగములను చెయ్యి, బ్రాహ్మణులకు భూరిదానములు చెయ్యి, చేసి పరమసంతృప్తిని పొందు. రామ తదనంతరం మళ్ళీ స్వర్గలోకానికి చేరుకుందువు గానివి. రామాయణం మొత్తం మీద ఎక్కడా కూడా ఆశ్చర్యకరమైన విషయం శ్రీ మహావిష్ణువు ఉండేటటువంటి స్థానం వైకుంఠం అన్నమాట వాడలేదు. స్వర్గము 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 అన్నమాటే వాడారు. అందుకని స్వర్గానికి నువ్వు తిరిగి వద్దువు గానివి అన్నారు. ఏష రాజా విమానస్థ పితా దశరథస్తమ కాకుత్సమానుషే లోకే గురుస్తవ మహాయశాహ. అదిగో ఆ విమానంలో మీ తండ్రి గారు దశరథ మహారాజు గారు ఉన్నారయ్యా, వెళ్ళి చూడండి అన్నారు. అంటే గబగబా ఇద్దరు అక్కడికి వెళ్ళారు రామలక్ష్మణులు. వెనక సీతమ్మ వెళ్ళింది. ఇంద్రలోకం గతం శ్రీమాన్ స్వయా పుత్రేణ తారిత లక్ష్మణేన సహ భ్రాత్వా తమేన అభివాదయ. లక్ష్మణుడితో కలిసి రాముడు తండ్రి గారిని చూడగానే నమస్కారం చేశారు. మహాదేవ వచశ్రుత్వ కాకచ్చ సహలక్ష్మణ విమాన శిఖరస్తస్య ప్రణామమకరోత్పితు. ఆ విమానం యొక్క శిఖరం మీద కూర్చున్నటువంటి దశరథ మహారాజు గారు కొడుకులు చేసినటువంటి నమస్కారాన్ని చూసి ప్రీతి చెందారు. గబగబా వచ్చి రాముణ్ణి తీసుకుని తన తొడ మీద కూర్చోపెట్టుకున్నారు. ఆరోప్యాంకం మహాబాహు వరాసనగత ప్రభు బాహుభ్యాం సంపరిష్వద్య తతో వాక్యం సమాదదే. ప్రపంచంలో ఐశ్వర్యములకెల్ల ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగ. కొడుకునొక్కసారి కౌగిలించుకుంటే తండ్రి పొందేటటువంటి ఆనందం ముందు ఇంకా దేది సరిపోదు అంటారు. దశరథుడికి శరీరం పడిపోయినా ఉన్నత లోకాలకు వెళ్ళిపోయినా మళ్ళీ కొడుకును చూడగానే గట్టిగా కౌగిలించుకున్నట్టు. ఒకసారి కౌగిలించుకుని ఆనందం పొంది రామాయణం ధర్మశాస్త్రం ఎలా చెప్తారో చూడండి. దశరథుడు అంటాడు ఆయన స్వర్గలోక విహారం చేశాడు. ఆయన అన్నాడు, నమే స్వర్గో బహుమత సమ్మానశ్చ సురర్షిభిః త్వయా రామవిహీనస్య సత్యం ప్రతి శృణోమితే. రామ స్వర్గలోకంలో విహరించానరా, ఇంద్రలోకంలో తిరిగానరా, కానీ నువ్వు లేకపోతే రాముడు పక్కన లేడు అని అనిపిస్తే నాకు అది కూడా పెద్ద సుఖంగా అనిపించలేదురా. అంటే ఒక తండ్రికి ఉత్తముడైనటువంటి కొడుకుకి తండ్రిగా ఉండడంలో ఉన్న ఆనందం ఊర్ధ్వలోకాల్లో ఉండడంలో కూడా ఉండదు. అయితే మళ్ళీ ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, దశరథుడు చనిపోయాడు కదండి, మళ్ళీ ఇలా ఎలా వస్తాడు, అలా వస్తాడా? వస్తాడు. మీకు అందుకే మూడు తరాల వరకు కూడా పితృ పితామహ ప్రపితామహానాం స్థూల శరీరము అంటారు. దీన్ని స్థూల శరీరం అగ్నికి ఆహుతి చేసేస్తారు, లేకపోతే భూమిలో పెట్టేస్తారు. పెట్టేస్తే ఇది పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరం ఉంటుంది. సూక్ష్మ శరీరం తన వారిని ఆ లోపల ఉన్న ఇంద్రియాలని మనస్సుని పట్టుకుని వెళ్ళిపోతుంది. అందుకే మనుష్య జన్మలో ప్రయత్నపూర్వకంగా భక్తి అలవాటు చేసుకోలేదు అనుకోండి, ఈశ్వరుడు అక్కర్లేదు, మిగిలినవన్నీ కావాలి. ఎన్నాళ్ళు దీన్ని భద్రంగా ఉండిపోతుంది. రామాయణానికి వస్తే చాలా కష్టం, అందుకని దీన్ని తీసుకురారు. దీన్ని తీసుకురాకుండా ఇంట్లో ఉంచేస్తే ఇది ఉండిపోతుంది చాలా కాలం. అందుకని ఏమైపోతుందంటే ఈ మనస్సుకి రాముడు అంటే ఇష్టం లేదు కదా, అదే వ్యగ్రతతో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అదే ఇంద్రియాలను పట్టుకుని అదే మనస్సు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మనుష్య శరీరంలోకి రావాలంటే ఎన్ని కోట్ల కోట్ల నీచ యోనుల్లో తిరుగుతుందో. అందుకని మూడు తరాల వరకు ఒక ఎగ్జెంప్షన్ ఇస్తారు. ఎవడైనా నీ మూడు తరాల లోపల ఒక మహానుభావుడు జన్మిస్తే, వాడు పరమ పవిత్రమైన జీవితాన్ని గడిపేవాడైతే వాడి నడువడి చేత వాళ్ళకి మోక్షాన్ని ఇస్తారు. అప్పటి వరకు కూడా వాళ్ళు పితృలోకంలో ఉంటారు. అందుకని వారు కోరుకున్నప్పుడు సశరీరులై ఒకసారి కనపడగలరు, వారికి ఆ శక్తి ఉంటుంది పితృలోకంలో ఉన్నప్పుడు. అందుకని దశరథ మహారాజు గారు అలా రాగలిగాడు. ఆయన ఇంద్రలోకంలో ఉన్నాడప్పుడు అందుకని వచ్చి కనపడ్డాడు. కనబడి ఆయన ఒక మాట చెప్పాడు, నాయన ఇదానీంతు విజానామి యథా సౌమ్య సురేశ్వరైహి వదార్థం రావణస్యేదం విహితం పురుషోత్తమ. రామ, ఆనాడు నీకు పట్టాభిషేకం చేద్దాము అని నేను అనుకోవడం, నేను ఎంతో ఆనందాన్ని పొందడం, రాత్రి కైక దగ్గరికి వెళ్ళడం, కైక వరాలు కోరడం, నీ పట్టాభిషేకం భగ్నమైపోవడం, నేను ఏడవడం, ఏడ్చి ఏడ్చి నేను ఆనాడు నాకున్న శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి రామ. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇప్పుడు నేను ఇంతకీ తెలుసుకున్నది ఏమిటంటే ఆ పట్టాభిషేకం భగ్నమవడానికి కారణం దేవతలు. ఎందుకని అంటే రావణ వధ జరగాలి కనుక దేవతల పన్నాగం పన్ని నీకు జరగవలసిన పట్టాభిషేకం భగ్నం చేశారు. నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వస్తే తప్ప రావణ సంహారం అవదని. అంటే ఇప్పుడు ఎవరు నిర్దోషి అయిపోయారు, కైకమ్మ నిర్దోషి అయిపోయింది. రాముడు అయోధ్యకి వెళ్ళే లోపల ఈ మాట దశరథ మహారాజు గారి నోటి వెంటే వచ్చేయాలి. ఎలా వచ్చేసిందో చూడండి, ఇది రామాయణం అంటే. అందుకని దేవతల యాదనికి కారణం ఇది, నాకు ఊర్ధ్వలోకాలకు వెళ్ళాక తెలిసింది రామ అన్నారు. అంటే రాముడు అన్నాడు ఇది రాముడు అంటే. రామచంద్రమూర్తి లాంటి కొడుకులు ఎంతమందికి ఉంటారు, అందరూ కొడుకుల్ని కంటారు. అందుకే అంది సీతమ్మ, కౌసల్యా లోకభర్తారం శుశువేయం మనస్విని తమ్ మమార్థం సుఖం పృచ్ఛా శిరసా చాభివాదయ అంది. అందరూ తమ కోసం కంటారు కొడుకుల్ని, లోకం కోసం కందయ్యా. మా అత్తగారి కొడుకుని ఆయనకి నమస్కారం చెప్పానని చెప్పు అంది. ఆయన అన్నారు, నాన్నగారు నేను ఒక్క వరం అడుగుతున్నానండి అన్నారు. నాన్న తప్పకుండా అడగరా అన్నారు. ఇది బ్రువాణం రాజానం రామ ప్రాంజలిరబ్రవీత్ కురు ప్రసాదం ధర్మజ్ఞ కైకేయ్యా భరతస్య చ సపుత్రాం త్వాం త్వజామీతి యదుక్తా కైకయీత్వయా సశాపః కైకేయీం ఘోరా సపుత్రాం న స్పృశేత్ ప్రభో. ఆనాడు మీరు నాన్నగారు భావనా వ్యగ్రతని పొంది నా పట్టాభిషేకం భగ్నమవడానికి కైకమ్మ కారణం అనుకుని మీ నోటి వెంట ఒక మాట వచ్చేసింది, ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను, నువ్వు నా భార్యవి కావు అన్నారు. కైక, ఇక నుంచి నువ్వు నా భార్యవి కావు, నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాడు అన్నారు మీరు. ఆ మాట మీరు ఉపసంహారం చెయ్యండి, కైకమ్మ మీ భార్యగానే ఉండాలి. అందుకని ఎప్పుడూ కైకమ్మ దశరథ మహారాజు గారి భార్య స్టేటస్సే. భరతుడు నా కుమారుడు కాడు అన్నారు. ఆ రెండింటినీ మీరు ఉపసంహరించండి నాన్నగారు, నేను సంతోషిస్తానన్నాడు. ఎవరి కోసం అడిగాడు ఈ వరం, తన కోసమా? తల్లిగా కైకమ్మని చూడడం అంటే ఏమిటో రాముడి దగ్గర మనం నేర్చుకోవాలి. కైకమ్మకి అప్రతిష్ట రాకూడదని దశరథ మహారాజు గారిని ఈ వరం అడిగాడు మహానుభావుడు. అడిగితే దశరథ మహారాజు గారు తప్పకుండా నాయనా నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది అన్నారు. అన్న తరువాత సతధేతి మహారాజో రామముక్త్వా కృతాంజలిం లక్ష్మణంచ పరిష్వజ్య పునర్వాక్యమువాచ రామం శుశ్రూషతా భక్త్యా వైదేహ్యా సహ సీతయా కృతాం మహాప్రీతి ప్రాప్తం ధర్మఫలంచతే. లక్ష్మణుణ్ణి చూసి, నాన్న లక్ష్మణ నువ్వు రా ప్రాజ్ఞుడవంటే చక్కగా అన్నయ్య సేవ చేశావురా, ఇలాగే సర్వకాలముల యందు అన్నయ్యని వదినని సేవిస్తూ నీ జన్మ చరితార్థం చేసుకో అని చెప్పారు. తండ్రి లేనప్పుడు అన్నగారు వదినగారే తల్లిదండ్రులతో సమానం, వాళ్ళని సేవించినటువంటి పుణ్యం ఉట్టినే పోదు, అందుకని నువ్వు ఇంత ప్రీతితో సేవించావు, అలాగే ప్రీతితో సేవించు అని వెనక నిలబడింది నమస్కారం చేస్తూ సీతమ్మ దగ్గరకి పిలిచారు. పిలవడంలో చూడండి, ఒక మామగారు కూతురు ఒక కోడల్ని పిలవలసి వస్తే మన అందుకే రామాయణం జీర్ణం అవ్వాలంటాను. అందుకే నేను ఒక కోరిక కోరుకున్నాను రామచంద్రమూర్తిని, నీ రిటైర్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు రామాయణం చెప్పే అదృష్టాన్ని కటాక్షించు రామా అని. ఎందుకంటున్నానంటే ప్రతి శ్లోకంలోనూ అందమే, ప్రతి శ్లోకంలోనూ అందమే. నిజంగా ఆ శ్లోకాలు చూడండి, ఇంటికి వెళ్ళాక ఒక రాత్రి తెలివి వస్తుంది, చాలా బెంగ అనిపిస్తుంది. ఎందుకురా నీ దుష్ట జన్మ, ఎన్ని శ్లోకాలు తెలిసావురా నువ్వు, చెప్పావా ఈ శ్లోకాలు చెప్పలేదు అంటే ఎవరే, మరి 7 రోజుల్లో కాండ పూర్తి చేయాలి కదరా అని నన్ను నేను అనునయించుకుని ఇటు తిరిగి పడుకుంటే సినిమాలో చూపించినట్టు ఓ కోటేశ్వరరావు ఇటు వచ్చి, చీ నీచుడా ఈ శ్లోకం చెప్పావా అంటుంటే అటువైపు ఇంకో కోటేశ్వరరావు వచ్చి, ఎక్కడికని చెప్తాడు ఇది చెప్పాడు కదా, అన్నీ చెప్తే అవుతుందా, అవతల ఇంటర్మీడియట్ పరీక్షలు అవి వస్తున్నాయి ప్రజలు బాధపడరా అని మళ్ళీ ఇంకో కోటేశ్వరరావు అంటే వీళ్ళు దెబ్బలాడుకుంటుంటే అసలు కోటేశ్వరరావు నిద్రపోతాడు మళ్ళీ కలిసేవా. సరే అందుచేత ఒక్కొక్క మాట ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. ఆయన అన్నారు, కర్తవ్యోనతు వైదేహి మన్యుస్వాగమిమం ప్రతి రామేణ తద్విశుద్ధత్య కృతమేతద్దితైషిణా. అమ్మా సీతమ్మ, నీ మనస్సుకి కష్టం కలిగిందా? మా వాడు సీత, నీతో నాకు ప్రయోజనం లేదు, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళు అన్నాడు కదా, అలా అన్నాడని నువ్వు బాధ పెట్టుకున్నావమ్మా? ఇవాళ నేను ఊర్ధ్వలోక వాసినమ్మా, తప్పు మాట చెప్తే పడిపోతాను కింద. నేను ఒక నిజం చెప్పనా, మా నా కొడుకు రాముడికి నీ మీద ఎప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఎందుకు చెప్పి ఎందుకన్నాడో తెలుసా అమ్మా ఈ మాట? నిన్ను వేరొకరు ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదని నా కొడుకు తాపత్రయం. అందుకనమ్మా నిన్ను అందరి తరపున వాడు అని, ఇంత సచ్చరిత్ర కలిగింది సీతమ్మ అని నిరూపించడానికి ఇంత తాపత్రయపడ్డాడమ్మా. నీకు చెప్పక్కర్లేదనుకో తల్లి, నత్వం కామం సమేధేయ పతిశుశ్రూణాం ప్రతి అవశ్యంతు మయా వాచ్య మేషతే దైవతం పరం. ఆయన పిలవడంలో అందం చూడండి. ఆ పిలిచేటప్పుడు సీతమ్మని అంటారు పుత్రి, పుత్రి అంటే కూతురు, కోడలా అని పిలవలేదు. మామగారు కోడల్ని చూసుకున్నప్పుడు తన కూతురికన్నా ఓ మార్క్ ఎక్కువ వేసి చూసుకోవాలి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, అంటే ఎందుకురా నీ శోష నీ ఘోషంతా మాకు అనుకోకండి, నిర్దాక్షిణ్యంగా ఓ మాట చెప్తుంటాను. నీ పెళ్ళయ్యేంతవరకే అమ్మా నీకు నేను ఏమైనా కోరికలు తీరుస్తాను. నువ్వు మీ వదిన అంటే మా అబ్బాయి వాళ్ళు ఎవరు తొందరపడిపోకర్లేదు ఇప్పుడు దాని గురించి. మీరు ఎప్పుడైనా నువ్వు వదిన తదనంతరం కలిసి పండక్కి మా ఇంటికి వస్తే నీకు 5,000 రూపాయల పట్టు చీర కొంటే వదినకి 5,100 రూపాయల పట్టు చీర ప్రయత్నపూర్వకంగా కొంటాను. ఎందుకని అంటే నా కోడలికి ఎప్పుడు ఒక మెట్టు పైని, నువ్వు నా శరీరములోంచి వచ్చిన దానివైనా నా తేజస్సుని పంచుకున్న దానివైనా నా కోడలి తరువాత మెట్టు మీదే నువ్వు నిలబడవలసి ఉంటుంది. ఒక కోడలు కోడలే, కూతురు కూతురే, అలాగే నా కూతురు ఏ ఇంటి కోడలో వాళ్ళు అలాగే చూస్తారు, ధర్మం కదా. అందుచేత ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి, దశరథ మహారాజు గారు పుత్రి అని పిలుస్తారు. పుత్రి అంటే కుమార్తె సదృశురాలా.